మరి విజయదశమికి మనము అసలు ఆ ఋషులు మనకి అందజేసినటువంటి కార్యక్రమాలు, మానవులుగా పుట్టినటువంటి మనము చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి ఒక అవగాహనకే ఏర్పరచుకోగలిగితే ఒక సంవత్సరం పడుతుంది మీకు దీనికి. నెక్స్ట్ నవరాత్రికి ఓ 125,000 మందితో ఒకే చోట అద్భుతమైనటువంటి ప్రణాళికలతో మనము కార్యక్రమం చేసుకోగలుగుతాము. లక్ష్యం అది. ఈ లక్ష్యంలో మనం ఎంత సాధించగలం దీని గురించి మనం ఆలోచించాల్సినటువంటి పని లేదు. పంచవర్ష ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వమైనా పంచవర్ష ప్రణాళికలు వేసినప్పుడు అన్ని రంగాలలోనూ అది సాధించదలుచుకున్నది సాధించలేకపోవచ్చు. కానీ ఆ ప్రణాళిక వల్ల లాభం ఏంటి మనకి? ఎటు వెళ్లాలి, దేని మీద? ఆ పంచవర్ష ప్రణాళికలో మీరు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలి తెలుస్తుంది మీకు. ఈ విజయదశమి నాడు ఆ జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళండి. మీరు చాలా స్పష్టంగా, చాలా సులభంగా మీరు ఎక్కడున్నారో అక్కడే చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి. మీరు ఎక్కడికో వచ్చేయక్కర్లే, ఏ ఆశ్రమానికి మీరు వెళ్ళక్కర్లే. మీరు ఎక్కడున్నారో అక్కడే చేసుకోవచ్చు, కానీ దిశ మారాలి, ఆలోచించేటటువంటి విధానం మారాలి. ఒక గులాబీ పువ్వు ఉంది, మనం చూస్తాం, ఓ బాటనిస్ట్ చూస్తాడు, ఓ ఆర్టిస్ట్ ఓ చిత్రకారుడు చూస్తాడు, ఓ ప్రేమికుడు చూస్తాడు, ఓ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చూస్తాడు. పువ్వు అదే, పరిస్థితులు అవే, దేశము మారదు, కాలము మారదు. మారింది ఏంటి? దృష్టికోణం మారింది. సైంటిస్ట్ ఒక విజ్ఞానవేత్తగా చూస్తాడు, చిత్రకారుడు దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రంగుల కలయికను చూస్తాడు, ప్రేమికుడు దీన్ని ఇంకోళ్ళెవరికో ఇస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తాడు, రాక్షస ప్రవృత్తి గలవాడు దాన్ని తెంపుతాడు. అక్కడి నుంచి మన ప్రవృత్తి ఏంటో అర్థమవుతుంది కదా. పువ్వు చూడగానే ఏం చేస్తాం మనం? ఇచ్చారు, మన ప్రవృత్తి ఏంటో అర్థమైంది కదా. ఆ ప్రవృత్తి ఉండకూడదు, రాక్షసీయ ప్రవృత్తి. అది మీరు ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. హరిద్వార్కి వెళ్లారా, తిరుపతికి వెళ్లారా, హిమాలయాలకు వెళ్లారా, నందనవనానికి వెళ్లారా, మీరు ఎక్కడుంటే అక్కడే నేర్చుకోవచ్చు. మరి ఏం నేర్చుకోమంటున్నాం, దేన్ని నేర్చుకోమంటున్నాం? ఈ గాయత్రి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఋషులు మన జీవితాల్లోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడే కాదు, యుగ యుగాలుగా ఈ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళు ఈ యుగానికి చెందిన వాళ్ళు కాదు, కలియుగానికి చెందిన వాళ్ళు కాదు, మన సత్యయుగానికి చెందిన వాళ్ళు కాదు. ఇలాగ సత్యయుగం, సత్యయుగం తర్వాత త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం తర్వాత కలియుగం, ఇలా యుగాలు మారుతూనే ఉన్నాయి. కానీ ఋషులు మారలేదు. వాళ్ళు ఎప్పుడో అనంతకాలములో, ఎప్పుడో పురాణ కాలములో, ఎప్పుడో మనకు తెలియదు, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని 5 వర్గాలుగా విభజించారు, 5 ముఖాలుగా విభజించారు. బలము, మొదటిది బలం, బలం తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత కౌశలము, కౌశలము తర్వాత యశస్సు, యశస్సు తర్వాత ప్రతిష్ట. ఇదే మన జీవితంలో ఉండేటటువంటి 5 ముఖాలు. ముందు ఏదైనా ఒక పని చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి బలం కావాలి. ముందు మీ శరీరం సహకరించాలి. చేసే ఓపిక లేదు, మీరు ఏం చేయదలుచుకున్నా చేయలేరు. ముందు శారీరకమైనటువంటి సింపుల్ ఆరోగ్యం. భీమలం ఎక్కువ అక్కర్లేదు, పర్వతాలు ఎత్తే అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, కానీ సహజమైనటువంటి ఆరోగ్యం. తర్వాత బుద్ధి. మనం ఎంత బుద్ధిమంతులం అంటే డైరెక్ట్ గా వాడు రాస్తాడు ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. దేని గురించి చెప్తున్నాను అర్థమైంది కదా. కానీ ఏం చేస్తాం మనం, వాడు రేట్లు పెంచుకుంటూ పోయినా మనకేం పర్వాలేదు, ఇంట్లో ఉందో లేదో తినటానికి. పిల్లలకి చాక్లెట్లు దాంతో కొనొచ్చు, అది మాత్రం కొనడు, వాడు మాత్రం సిగరెట్లు కాలుస్తాడు. బుద్ధి భ్రష్టుపట్టింది, భ్రష్టుపట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం కలే. వాడికి ఎంత దమ్ముండాలి అడ్వర్టైజ్ చేసేవాడికి, రే నాయనా ఇది నీ ఆరోగ్యం పాడు చేస్తుంది అని ముద్రించి మరీ అమ్ముతున్నాడు. అయినా మనం లొంగటంలే, దాన్ని సవ్యమైనటువంటి మార్గంలో పెట్టుకోవాలి. లొంగలేకపోతున్నాను మాస్టారు, నిప్పు ఉందక్కడ చేత్తో పట్టుకురా అంటే ఎవడు తీసుకొస్తాడు? మీలో ఎవడు తీసుకురాడు, చేత్తో మాత్రం మటుకు తీసుకురాడు. పటకాటతోనో దేనితోనో తీసుకొస్తారు, అది వేరే విషయం. ఇంచేత బుద్ధి ఉంది ముట్టుకుంటే కాలుతుంది అని. మరి ఇక్కడ బుద్ధి ఉన్నప్పటికీ కూడా నేను చేయలేకుండా ఉన్నాను అంటే బుద్ధి లేదని అర్థం. అంతే తప్ప నాకు బుద్ధి ఉంది తెలుసు అయినా చేస్తున్నాను అన్నటువంటి మీమాంసే వద్దు మనకి. జర బుద్ధి ఉంటే ఆ క్షణం నుంచి ఆ చేయకూడని పనులు మానేస్తాం. తర్వాత ఇప్పుడు మానటం కాదు, ఆ క్షణం నుంచి మానేయటమే. ఈ విజయదశమి నాడు శారీరక ఆరోగ్యంతో పాటు మనలో ఏదైనా ఒక వ్యసనాలు ఉంటే వాటిని రేపటి నుంచి కాదు మానటం, ఈ ప్యాకెట్ కాల్చేసాక కాదు మానటం, ఈ క్షణం నుంచి మానేయాలి బుద్ధి. ఆ బుద్ధి సరే ఇది బాగానే ఉంది మానేశారు, సిగరెట్లు తాగడం మానేశారు, ఏం లాభం? ఏంటి మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అంచేత ఏం చేయాలి ఆ బుద్ధిని? మీరు ఏదో ఒక కౌశలాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగించుకోవాలి. సిగరెట్లు తాగడం మానేశారు, రెండు 300 రూపాయలు మీలే. ఆ 200 రూపాయలతో ఏ ఓపెన్ యూనివర్సిటీకో దేనికైనా కట్టుకుని ఓ డిగ్రీ సంపాదించుకోవచ్చు. ఇంటికి పనికొచ్చేటటువంటి ఏదైనా ఒక వస్తువు ఓ 10-15 నెలలు మానేసిన డబ్బులతో ఈజీగా 20 ఫెయిల్ అవుతుంది. తమాషా అది. మీకు ఆర్థికంగా మీరు చూసుకున్నా కూడా ఈ వ్యసనాల బారి నుంచి మీరు తప్పించుకుంటే చాలా బాగుంటుంది. దాంతో ఏదైనా కావాల్సినటువంటి టెక్నికాలిటీ స్కిల్ కౌశలాన్ని అభివృద్ది చేసుకోవచ్చు. చేసుకున్నాం, అభివృద్ది చేసుకున్నాం. మనం చేసుకున్నాం ఏం చేస్తాం? పేరు సంపాదించుకోవాలి, యశస్సు. అందరూ క్రికెట్ ఆడగలరు కానీ కొంతమందికి పేరు వస్తుంది, తెలుస్తూనే ఉంటుంది కదా మనకి. ఆ యశస్సు సంపాదించుకోవటం దేనివల్ల వచ్చింది? చేస్తున్నటువంటి కౌశలము మిగతా వాళ్ళకంటే నేను బాగా చేయాలి అనేటువంటి తపన. అది వస్తే సహజంగా దానివల్ల వచ్చేదేంటి అంటే ప్రతిష్ట. కానీ ఈ ఐదింటి గురించి ఋషులు మాట్లాడటం లేదు. గాయత్రి యొక్క 5 ముఖాలు ఇవి కాదు. ఇది మీకు ఉంది అని నమ్ముతున్న ఋషులు. తమాషా మన జీవితాల్లో కూడా మనం చూస్తాం, పేరెంట్స్ కి వాళ్ళు పిల్లలు చేసేటటువంటి అతి ఆనందదాయకమైనటువంటి సంఘటనలు అందరికంటే చివర తెలుస్తాయి. ప్రపంచంలో అందరికీ తెలుస్తాయి, చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తాయి, బంధువర్గానికి తెలుస్తాయి, స్నేహితులకు తెలుస్తాయి. కానీ వాళ్ళ పిల్లవాళ్లు చేస్తున్నటువంటి ఘనకార్యాలు తల్లిదండ్రుల వరకు ఎప్పుడొస్తాయి? ఆ ఘనకార్యాల యొక్క పరిస్థితులు చేయి జారిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారు? మాకు మొదటి నుంచి తెలుసని. అదేం స్నేహం, అదేం బంధుత్వం మొదట చెప్పరు. చెప్తే ఏమవుతుందిట? బంధుత్వం పోతుందిట. బుద్ధి, మన బుద్ధి ఎలా ఉందో చెప్తున్నాను, అంతకంటే ఇంకేం లే. ఋషులు ఈ 5 గురించి మాట్లాడలేదు. అంటే ఏంటి, 5 మీకు ఉన్నాయని నమ్మేస్తున్నారు వాళ్ళు. మనం గాయత్రి ఉపాసన చేయటానికి, గాయత్రి ఉపాసకులం అవటానికి మీకు ఈ 5 లక్షణాలు ఉన్నాయి. శారీరకమైనటువంటి బలం ఉంది, ఉన్న బలాన్ని ఉన్న వనరుల్ని వాటిని సవ్యంగా ఉపయోగించుకునేటటువంటి బుద్ధి ఉంది. ఆ బుద్ధిని ఉపయోగించుకుని మీ యొక్క శారీరక స్థితిగతులు, కుటుంబ స్థితిగతులకు ఆధారంగా కావలసినటువంటి కౌశలాన్ని అభివృద్ది పంచుకోవడానికి కావలసినటువంటి నిర్ణయం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ కౌశలాన్ని ఎంతగా మీరు వృద్ధి చేసుకున్నారంటే ఆ ఫీల్డ్లో మీరు యశస్సు సంపాదించుకోగలిగారు, ప్రతిష్ట సంపాదించుకోగలిగారు. ఇది మీరు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి అసలు గాయత్రి యొక్క 5 ముఖాలు స్టార్ట్ అవుతాయి. ఇది మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక మీ ఇంటి దగ్గర మీరు నిత్య జీవితంలో ఈ విధమైనటువంటి జీవన సరళి, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి జీవన సరళిని ఉపయోగించుకోగలిగితే మీరందరూ కూడా ఋషులే. ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయిపోయిన దగ్గర నుంచి డాక్టర్ గారనే పిలుస్తాం. బ్రాకెట్ లో కూడా ఎంబీబీఎస్ అని రాసుకోవచ్చు కూడా, ఎవరూ వద్దండు. అలాగే ఈ రోజు నుంచి మీరు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి జీవిత విధానాన్ని అలవర్చుకుంటే మీరు ఋషులే, బ్రాకెట్స్ లో పెట్టేసుకోవచ్చు. ఏమిటి ఆ ఋషుని జీవితం? ఋషుల యొక్క జీవితం జీవించే విధానం ఏమిటి అంటే, మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఈ భౌతిక జీవితంలో మనము చేస్తున్నటువంటి పనులు ఎంత మూర్ఖత్వమైనటువంటి పనులో, ఎంత అర్ధరహితమైనటువంటి పనులో ముందు మీకు అవగాహన రావాలి. ఎందుకు అవగాహన రావాలి అంటే, మనం చేస్తున్నటువంటి పనులు మూర్ఖత్వమైనవే. ట్రాఫిక్ రూల్స్ బాగా నేర్చుకున్నాడు ఒకడు, గుంటూరు స్టేషన్ లో దిగాడు. వాడి స్నేహితుడు కారు పంపించాడు, తాళం చెవి కూడా కారుకే ఉంది, దిగ్గానే నువ్వు కారు ఎక్కునైనా ఇంటికి వచ్చేయన్నాడు. ఆన్ చేశాడు, కారుకి కూర్చున్నాడు. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా తెలుసు వాడికి, ఎడం చేత్తో ఆరతి ఇవ్వాలా, కుడి చేత్తో ఆరతి ఇవ్వాలా, ముహూర్తం ఎప్పుడుంది, ముహూర్తం ప్రకారం పనులు జరుగుతున్నాయా జరగటం లేదా, రావాల్సిన వాళ్ళందరూ వచ్చారా లేదా, ఎవరికి ఎప్పుడు ఏ బట్టలు పెట్టాలి, ఏ ప్రసాదం పెట్టాలి, ఏ ప్రసాదం పెట్టకూడదు, ఈ నియమాలన్నీ మీకు చాలా బాగా తెలుసు. అలాగే ఆ రైల్వే స్టేషన్ దిగిన వాడికి ఏంటి చాలా బాగా తెలుసు, ట్రాఫిక్ రూల్స్ అన్ని చాలా బాగా తెలుసు. కారు ఆన్ చేశాడు, బయలుదేరాడు, రూల్ ప్రకారం నడిపిస్తున్నాడు కారుని, ఎక్కడా యాక్సిడెంట్ అవటం లేదు, చాలా స్పీడ్ గా తోలుతున్నాడు. చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా, ఎంత బాగా నడుపుతున్నాడో కారు, ఎక్స్పర్ట్ డ్రైవర్ అయి ఉంటాడు. అసలు వీణ్ణి మన ఇండియాకి ఎప్పుడైనా కారు రేసు జరిగితే వీణ్ణే డ్రైవర్ గా పంపించాలి అని అంతా అనుకుంటూనే వాడు తిరుగుతూనే ఉన్నాడు. వాడు ఎందుకు తిరుగుతూనే ఉన్నాడంటే ఎక్కడ ఆగాలో తిరుగుదు వాడికి. దిగారు గుంటూరులో, ఎక్కడికి వెళ్లి కారు ఆపాలి? మీ సాధనలు కూడా అలాగే ఉన్నాయి. గాయత్రి జపం మొదలెడుతున్నారా? చేసేయండి జపం. యజ్ఞం చేయదలుచుకున్నారా? చేసేయండి. సంస్కారాలు చేయించదలుచుకున్నారా? చేసేయండి. పెళ్లిళ్లు చేసుకోదలుచుకున్నారా? చేసేసుకోండి. ఎందుకు? రూల్స్ మాత్రం తెలుసు, ట్రాఫిక్ రూల్స్. ఎందుకు ట్రాఫిక్ రూల్స్? పక్కవాడి దారికి మీరు అడ్డు రాకుండా ఉండటానికి. అంతేనా ట్రాఫిక్ రూల్స్? ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టుకున్నాం మనం? మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు అనవసరం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సినిమాకి వెళ్తే సినిమాకి వెళ్ళండి, కాలేజీకి వెళ్తే కాలేజీకి వెళ్ళండి, యూనివర్సిటీకి వెళ్తే యూనివర్సిటీకి వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళదలుచుకుంటే దేవాలయాలకు వెళ్ళండి. మాకే అభ్యంతరంలే. మా కోరిక ఏంటంటే మీరు మీతో పాటు 10 మందిని తీసుకెళ్ళకండి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్కి. అంతే కోరిక. ట్రాఫిక్ రూల్స్ యొక్క ఉద్దేశం అంతే. మన యొక్క కర్మకాండలలో, మన సంస్కారాలలో మనం పాటించేవి ట్రాఫిక్ రూల్సే. అవి ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయటం లేదో తెలియకుండా ఇవంతా చేస్తూ వచ్చాము కనుకే మనకే అనుమానం రావటం మొదలైంది అసలు ఇదంతా ఎందుకు అని. చివరికి వాడు కారు డ్రైవ్ చేస్తూ ఎప్పుడవుతాడో తెలుసావాడు? పెట్రోల్ అయిపోయాక. అలాగే మనం ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తూ ఎప్పుడవుతాం? మన పెట్రోల్ అయిపోయాక. చివరికి పెట్రోల్ అయిపోయింది. ఇంతకీ మీరు ఎక్కడ తిరిగారు? 10 ఏళ్ళు సంపాదించుకున్నాం, 20 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం. పక్కవాడి కంటే నా మేడ ఇంకాస్త ఎక్కువగా పెట్టాను. మా మిల్లా నసరుద్దీన్ గారు ఒకసారి చాలా విచారంగా ఆయన ఇంటి బయట కూర్చున్నారు. చాలా విచారంగా అసలు పల్లెటూరులో మొదటంతస్తు వేసుకున్నటువంటి మేడ కట్టుకున్నాడు. మేడలో వరండా ఉంది, వరండాలో కూర్చున్నాడు. కిందటి సంవత్సరం వాళ్ళ గృహప్రవేశానికి గురువు వచ్చాడు. మళ్ళా 1 సంవత్సరం అయింది కదా అని వచ్చాడు గురువు. చూస్తే ఈయన విచారంగా కూర్చున్నాడు. గురువు వస్తే అసలు లేవలేదు, నవ్వలేదు, ఏమీ చేయలేదు. ఏంటన్నాడు గురువు? నేను చూపించాడు. ఏం అర్థం కాలేదు గురువుకి. రోడ్డు ఉంది, మనుషులు వెళ్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, పొద్దున్నే ఉంది పల్లెటూరు. ఏం అర్థం కాలేదు గురువుకి. సరే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే మళ్ళా కాసేపు బయటకు వస్తే వీడు విచారంగా ఉన్నాడు కదా, బయట కూర్చొని ఉన్నాడు ముల్లా నసరుద్దీన్. మళ్ళా వచ్చి అడిగాడు, నాయన మరి ఏంటని. సరే నోట్లోంచి మాట రావటం లేదు వాడికి దుఃఖావేశంలో. గాభరా పడ్డాడు గురువు. ఇదేం కేసో తెలియలేదని. ఇంటికి నీ బాధ ఏంటి నాయన అన్నాడు. చెప్తానన్నాడు అని అన్నాడు అనుకోవాలి, తెలియదు, దుఃఖంగా ఉన్నాడు కదా.
సరే భోజనాల టైం అయింది, గురువు గారికి ఆకలేస్తోంది. ఎంత గురువులైనా గురువులకు ఆకలిస్తుంది, మర్చిపోకండి. అంచేత ఆకలిస్తుంది కదా, భోజనం పెడతారా అని అడగటానికి వస్తే ఇది మాంతంగాడు వేలు. ఏమైంది వేలు, ఇంకేం చేసేది నా బాధవాడు రెండంతస్తులు మేడ కట్టుకున్నాడు అన్నాడు. అంతవరకు నా ఇల్లే చాలా పెద్దగా ఉంది, అది వాడు బాధ. మన బాధలు కూడా అలాంటివేమో చూసుకోండి, అనేక రకాలైనటువంటి బాధలు. ఇది మొట్టమొదటి నేర్చుకుంది. అసలు మీరు ఈ మానవ శరీరం ధరించినటువంటి మీరు, కుటుంబం ఉంది ఓకే, ఉద్యోగం ఉంది ఓకే, అన్ని ఓకే, అన్ని ట్రాఫిక్ రూల్సే. కానీ ట్రాఫిక్ రూల్స్ లో మీరెక్కడికి వెళ్ళాలి, మీరెక్కడికి వెళ్లాలో మీకు స్పష్టమైనటువంటి అవగాహన లేనంత వరకు జీవితంలో మీరు ఎంత సంపాదించినా ఆనందం ఉండదు, ఏమి చేసినా ఆనందం ఉండదు. దానికి సంస్కారాలు పెట్టారు గురువులు, ఈ పండుగలు పెట్టారు గురువులు. ఆ సంస్కారాల గురించి, దాని గురించి మనం ఏమి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం? దేని గురించి మనం ప్రయత్నిస్తాం? కర్మకాండ, ముహూర్తం. ముహూర్తం ఎవడు పెట్టాడు? లెక్కలు రానివాడు. గ్రహాలు ఇప్పుడున్నటువంటి గతులు ఒకనొకప్పుడు లేవు. ఎప్పుడో 20,000 సంవత్సరాల కిందటువంటి గణితాన్ని పట్టుకుని ఇప్పుడు క్యాలెండర్లు వస్తున్నాయి, అందులో ఏది కరెక్ట్ టైమింగ్ ఏ ఉండదు. కావాలంటే 2 క్యాలెండర్స్ డిఫరెంట్ కంపెనీలు వేసి చూసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అని చెప్పి మన క్యాలెండర్లో అక్కర్లే మనకి. విజయదశమి నాడు 9 రోజుల పాటు మనం చేసినటువంటి ఈ అనుష్ఠానం వల్ల మనం ఏం పొందాం, ఏ దిశని పొందాం, ఈ రాబోయే సంవత్సరం వరకు కూడా ఆ దిశ మనకు దగ్గర ఉండాలి కనుకే దాన్ని విజయదశమి అన్నాం. గెలిచామన్నమాట మనం. ఏం గెలిచాం? ఋషిమయ జీవితం ముందు మేము జీవిస్తాము. ఋషుల యొక్క సంతతి అయినటువంటి భారతీయులు, ఋషుల యొక్క సంతతి అయినటువంటి మనము బలము, బుద్ధి, కౌశలము, యశస్సు, ప్రతిష్ట కలిగినటువంటి మనం. ఇది ఉన్నాయి మన దగ్గర, ప్రతివాడికి ఉన్నాయి ఎంతో కొంత. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది వదిలేయండి. కానీ 5 అందరికీ ఉన్నాయి. వాడు ఎక్కడి నుంచి, ఇప్పుడు ఈ విజయదశమి నుంచి ఎక్కడి నుంచి మొదలెట్టాలి అంటే ఋషిమయ జీవితము నేను జీవిస్తాను. ఇది నేర్చుకోవటానికి మీరు ఎక్కడున్నా చేయొచ్చు. ఋషిమయ జీవితం గడపటానికి మీరు ఎక్కడున్నారో అక్కడే ఋషిమయ జీవితం గడపవచ్చు. ఏ విధంగా గడపవచ్చు, ఏ విధమైనటువంటి ఆలోచనలు రావాలి మీకు, మొట్టమొదటిది ఏంటి అంటే మనం అనేక రకాలైనటువంటి బాధలు బాధపడిపోతూ ఉంటాం. 70 మార్కులు వచ్చాయి మన పిల్లవాడికి, 75 రాలేదే, 75 మార్కులు వచ్చాయి, 95 రాలేదే. లేకపోతే మావాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి వెళ్తున్నాడు, మావాడు మెడికల్ ఎంట్రన్స్కి వెళ్తున్నాడు, సీట్ వచ్చేయాలి. అందరికీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో సీట్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలని? డాక్టర్లు ఎవరు ఉన్నారు, అందరూ డాక్టర్లు అయిపోయారు అనుకోండి, అప్పుడు అర్ధరహితమైనటువంటి కోరికలు. మొట్టమొదట అది అర్థం చేసుకోండి, కోరికలు ఏది అర్థవంతమో ఏది అర్ధరహితమో మీరు ఆలోచించుకోగలగాలి. గాయత్రి ఉపాసకులంటే అర్థం అది. ఈ కోరికల యొక్క రిజల్ట్, ఈ కోరికల యొక్క ఫలితము, ఈ కోరికలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అనేటటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఒక చిన్న ఉదాహరణ మీరు ఆలోచించుకోండి. స్వర్ణాంధ్ర మ్యాప్లో ఎంత ఉంది? ఆ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ఆ గుంటూరులో వేణుగోపాల్ నగర్, ఆ వేణుగోపాల్ నగర్లో ఈ స్థలము, ఆ స్థలంలో మనం కూర్చుని ఉన్నాం. ఇంక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది దృష్టి మీది? పృథ్వీగ్రహము. పృథ్వీగ్రహము సూర్యుడి చుట్టూ అనంతమైనటువంటి వేగంతో తిరుగుతూ ఉంది. ఆపండి, మీరు దాన్ని చూస్తాను, నేను డైరెక్షన్ ఆపగలరా? పృథ్వీ యొక్క భ్రమణ దిశను మీరు ఆపగలరా? మీలో ఎవరు ఆపగలరు? పైథాగరస్ కాబోలు ఒకసారి అన్నాడు, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్, ఐ విల్ లిఫ్ట్ ది ఎర్త్. నాకు నుంచోటానికి జాగా ఇవ్వండి చాలు, బయట పృథ్వీ బయట నుంచోటానికి జాగా ఇస్తే ఆ మహానుభావుడు ఏం చేస్తాడంటే స్పృధుని ఎత్తస్తాను అన్నాడు. ఓకే ఎత్తు, కానీ ముందు బయట జాగా ఉండాలిగా నీకు ముందు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మీరేం చేయగలరు అని, కోరికలు అయితే మీరు కోరేసుకోగలరు, కానీ ఆ కోరికల యొక్క డైరెక్షన్ కానీ ఆ కోరికలు ఫలించడానికి కావలసినటువంటి శక్తి మీ వద్ద లేదు. మొన్న ఫోన్ కాల్ వచ్చింది అమెరికా నుంచి, సాయంత్రం 6:30 26వ తారీఖున. ఏమయ్యా ఇప్పుడు టైం అక్కడ ఎంత అయింది అంటే 26వ పొద్దున్న 7:30 అయింది. ఇప్పుడింతకీ నేను ఎప్పుడు మాట్లాడుతున్నానో నాకు అర్థం కాలే, మాట్లాడుతోంది ఇప్పుడు. అక్కడ వింటోంది ఎప్పుడు వాడు? 26వ పొద్దున్న 7:30కే. నేను మాట్లాడుతుంది ఎప్పుడు? 26వ సాయంత్రం 6:30. మీకేమైనా అర్థమైందని నేను ఏం చెప్పాను? నాకు అర్థం కాలే పరిస్థితి ఇది, కానీ జరుగుతోంది అది. అంచేత కాలం యొక్క విశాల చక్ర భ్రమణములో అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రకృతి తనదైన విశిష్టమైనటువంటి రీతిలో మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది. ఒక కుటుంబంలో కొంతమంది వ్యక్తుల సహకారంతో ఒక చోట నువ్వు జీవించు అని నిర్ణయించింది మీరు కాదు, మనమే నిర్ణయించలే, ప్రకృతి నిర్ణయించింది. ప్రకృతి నిర్ణయించింది కనుక మీరు అక్కడున్నారు. మీరు ఎక్కడున్నారో అక్కడున్నారు, ఇంకో చోట ఉండలేరు. మీరు దాన్ని మార్చగలరా? మీరు మీ చేతిలో ఏం లేదు. మీరేం చేయగలరు? తెలివితేటలుంటే పడవ నడుపుతున్నటువంటి వాడు చుక్కాన్ని కొంచెం డైరెక్షన్ మారుస్తాడు. అటు వెళ్ళవలసిన పడవ ఇటు వెళ్తున్నా చేయగలరు. మీరు ప్రకృతి యొక్క శక్తులతో మీరు పోటీ పడలేరు, కానీ ప్రకృతి యొక్క శక్తులకి అనుగుణ్యంగా కనుక మీరు తెరచాపను మార్చుకోగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. మేం మార్చుకోము, మన కష్టాలన్నిటికీ కారణం అంతే. జాగ్రత్తగా ఆలోచించి చూసుకోండి, మీ కష్టాలన్నిటికీ మొదటి కారణం ఏంటి అంటే మీరు ఎక్కడున్నారో అక్కడ సుఖంగా లేరు. ఎందుకు సుఖంగా లేరు? మొన్న నేను హిందీ సినిమా చూస్తున్నాను, నేను విజయవాడ వెళ్ళినప్పుడు హీరోకి కాలు లేదు. హిందీ సినిమా పేరు గుర్తురావటం కాదు, చాలా హిట్ పిక్చర్ అది, మాధురి దీక్షిత్, సంజయ్ దత్. కాలు లేదు వాడికి. సో యాజ్ యూజువల్ విలన్స్ వస్తారు. మొదటిసారి కాబోలు నేను సినిమాలో చూశాను, హీరో చావుటోబల్ తింటాం, హీరోయిన్ రక్షించలేడు గుండాలతో లోపల కరెక్ట్ టైంకి వచ్చారు పోలీసులు మళ్ళీ. అది ఆ సినిమా యొక్క గొప్పతనమే. వచ్చి హీరోయిన్ రక్షించి పోలీసులు, హీరో రక్షించాడు ఫర్ ఎ చేంజ్, పోలీసులు రక్షించి మళ్ళా వాడిని తీసుకొచ్చేసి కాలు లేనివాడివి అవుటివాడివి నువ్వు ఎక్కడో ఊరి బయట ఉందిగా ఈ షికారులు అవి అని తిడతాడు. అంటే వీడు కోపం వచ్చేసి గబగబగబా చర్చికి వెళ్ళిపోతాడు. చర్చికి వెళ్ళిపోయి భగవంతుడితో అంటే నీ బుద్ధుందా, నువ్వు కరుణామయుడివా, అసలు నువ్వు ఎన్ని రకాల ప్రశ్నలు వేయగలదో అద్భుతమైన పాటలు వేసేస్తాడు విత్ మ్యూజిక్. ఆ పాట అయిపోయేసరికల్లా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచేసరికి ఎదురకుండా రెండు కాళ్ళు లేనివాడు ఒకడు ఉంటాడు. వాడు తన భార్యతో వచ్చి నాకింత అందమైనటువంటి జీవితం నువ్వు ప్రసాదించావే అని ఏదో ఆ చర్చిలో తను మొక్కుకున్నాయో తీరుస్తూ ఉంటాడు. నా ప్రశ్నకి జవాబు దొరికింది అంటాడు వాడు. మీరు ఇది ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. నిజంగా మనకి కష్టాలు లేవు, నిజమైన కష్టాలు కొద్ది మందికి ఉంటాయి. మిగతా కష్టాలన్నీ ఏంటి అంటే మనం కొనిపించుకున్నటువంటి కష్టాలు, మిగతా వాళ్లతో పోల్చి చూసుకున్నటువంటి కష్టాలు. కుర్రాడు బాగా చదువుకోవటం లేదు, ఏంటిటా చదువుకోకపోతే? నాకు తెలిసి గుంటూరులోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన సంవత్సరానికి 1 కోటికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, 1 కోటి రూపాయలు పైగా. వ్యాపారస్తుడు 1 కోటి రూపాయలు పైగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు అంటే అతని ఆదాయం ఊహించుకోండి మీరు. ఇచ్చంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది చాలా లెడ్జర్స్ అవి మార్చేసి కదా, అయినా 1 కోటి రూపాయలు పైగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఆయన 5వ క్లాసు మాత్రమే చదువుకున్నాడు. మరి మీ పిల్లవాడు 1 కోటి రూపాయలు పైగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడిగా అవ్వాలో, ఇంజనీర్ అవ్వాలో, డాక్టర్ అవ్వాలో మీరు నిర్ణయించుకోండి. అర్థమవుతోంది కదా చెప్తున్నటువంటిది? కొంచెం ఆ మానసిక స్థితిని సవరించుకోగలిగితే మీరు ఇప్పుడే ఋషులు, ఈ క్షణం నుంచే మీరు ఋషులు. కోరికల యొక్క అనంతమైనటువంటి భ్రమ నుంచి బయటపడండి. అది నేర్చుకోవటానికి మీరు ఎక్కడ నేర్చుకోవాలి? ఏ ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు, ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. కేవలము ఈ సింపుల్ రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ పుట్టించిందో, ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ ఉంచినదో, ప్రకృతికి మీకు ఏ విధమైనటువంటి అనుకూలత కాని, సానుకూలత కాని, ప్రతికూలత కాని ఏది ఇచ్చిందో అంతా కూడా కరెక్టే. ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఇది కనుక మీరు విజయదశమి నాడు ఈ నిర్ణయాన్ని కనుక మీరు తీసుకోగలిగితే రెండవ స్టెప్ వస్తుంది. ఏంటో రెండవ స్టెప్? ప్రకృతి మీద మీ యొక్క శక్తి ఎలా వస్తుంది? కరెంట్ ఉంది, రాగి తీగ వెళ్తోంది, కరెంట్ అందులోంచి ప్రవహిస్తుంది, మధ్యన ప్లాస్టిక్ కవర్ లేదు. వెళ్లి వెళ్లి ఏమవుతుందో చూద్దాం అని చెప్పి ప్లాస్టిక్ కవర్ లేనటువంటి ఆ రాగి తీగని మీరు తినే అలా అన్నారంతే, ఏమవుతుంది? బలే షాక్ కొడుతుంది. దానిపైన ఏం పూశారు మీరు షాక్ కొట్టకుండా? ప్లాస్టిక్ తీగని పూశారు. ప్లాస్టిక్ తీగ లోంచి కరెంటు వెళ్లదు అనేది మీ నిర్ణయమా, ప్రకృతి నిర్ణయమా? మనం నిర్ణయించుకోలేదు ప్లాస్టిక్ నుంచి కరెంటు వెళ్లకూడదు అని, ప్రకృతి నిర్ణయించింది. కర్రలోంచి ప్లాస్టిక్ కరెంటు ప్రవహించదు అని ఎవరు నిర్ణయించారు? ప్రకృతి నిర్ణయించింది. అల్యూమినియం తీగ, దాంట్లోంచి కరెంటు వెళ్తుందా వెళ్ళదా? ఇది అర్థమవుతుంది కదా ఎందుకు చెప్తున్నారు? ప్రకృతిలో నియమాలు మీకు అర్థమవుతే ప్రకృతి యొక్క శక్తిని మీరు ఉపయోగించుకోగలరు. మొత్తం మనిషి సాధించలేని ప్రతిదీ కూడా కరెంటు ద్వారా సాధించేస్తున్నాడు. గాలి లేదు, మీకు గాలి కావాలి, కరెంటు ద్వారా వస్తుంది. వేడిగా ఉంది, చల్లబడాలి, కరెంటు ద్వారా ఏసీ వస్తుంది. వేడిగా ఉంది, చల్లటి నీళ్లు తాగాలి, కరెంటు ద్వారా వస్తుంది. ఇది ఏ శక్తిది? ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి. ప్రకృతిలో ఆ శక్తి లేకపోతే మీరేం చేయలేరు. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తిని మీరు శాసించగలుగుతున్నారు. దీనివల్ల ముందు దాని నియమాలను మీరు ఒప్పేసుకున్నారు. అది నేను చెప్పే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఋషుల యొక్క మాటలలో ఉన్నటువంటి ఆ శపించే శక్తి, వరాలు ఇచ్చేటువంటి శక్తి మీకు లభిస్తుంది. కానీ మీరు ముందు ఈ మానసిక స్థితి తెచ్చుకోవాలి. ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు మీ ఇష్టం వచ్చినట్టు మారో. రెసిస్టెన్స్ ఉంది, 10 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంటుంది, 20 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రవాహంలో రెసిస్టెన్స్ అంటే అవరోధాలు. 10 ఓముల అవరోధం కలగజేసేది, 20 ఓముల అవరోధం కలగజేసేది ఉందనుకోండి. ఏది ఎక్కువ అవరోధాన్ని కలగజేస్తుంది అంటే మీకే తెలుస్తుంది కదా. ఇది ఎలా తెలిసింది? ప్రకృతి యొక్క నియమాలు మీకు తెలిసాయి కనుక. అలాగా ముందు మీ జీవితంలో మీ చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితులకి మీరు తల వంచేయండి. ముందు యాక్సెప్ట్ దెన్, వాటిని ఒప్పుకుంటే తప్ప వాటి మీద ఆధిపత్యం మీకు రాదు. ప్రకృతి నియమాలకి మీరు లొంగిపోతే తప్ప ప్రకృతి నియమాల మీద మీరు ఆధిపత్యం సంపాదించలేరు. అందుకు చెప్తున్నది, అది అసంభవం కాదు. ప్రకృతి యొక్క 5 శక్తుల మీద, ఏంటి 5 శక్తులు? పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం, వీటన్నిటి మీద ఋషులు ఏ విధంగా అయితే ఆధిపత్యం సంపాదించారో ఆ విధంగా మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా సాధించగలడు. ఇంకేంటంటే మన శరీర నిర్మాణాలు దానికి అనుగుణ్యంగా ఉన్నాయి. మిగతా జీవి ఏమీ అతను చేయలేదు, బ్రహ్మ చేయలేడు, విష్ణువు చేయలేడు, శివుడు చేయలేడు. కర్మజాలక బ్రహ్మ ఒకసారి నువ్వు ఫలానా వాడి చేతిలో చస్తా ఉన్నాడు అనుకో, విష్ణువు కూడా ఏం చేయలేడు. శ్రీకృష్ణ చూస్తున్నారు కదా, తూర్పు దిక్కుగా తిరగటం, దండం పెట్టేయటమే. కానీ మనిషి చేయగలడు. మనిషి అటు బ్రహ్మ యొక్క శక్తిని, ఇటు విష్ణువు యొక్క శక్తిని, ఇటు శివుడు యొక్క శక్తిని ఖచ్చితంగా దాటగలడు. కానీ ఎప్పుడు ఆ శక్తి యొక్క నియమాలకు మీరు తల ఒగ్గుతే. అది మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం. దానికి మీరు ఎక్కడికి వెళ్ళకనే, మీరు ఎక్కడున్నారో అక్కడ మీ ఆచరణ ద్వారా, మీ మానసిక స్థితి ద్వారా, మీ మాటల ద్వారా ప్రూవ్ ఇట్, నోట్తో చెప్పడం కాదు, మీరు ఒప్పేసుకున్నాను నేను, యు ఆర్ గ్రేట్. ఎవరిని యు ఆర్ గ్రేట్ అంటున్నా మనం? ప్రకృతిని. నువ్వు ఎక్కడ ఉంచావనన్నా అక్కడ ఉన్నాను నేను, నువ్వు ఎలా ఉంచావో నేను అలా ఉన్నాను. కానీ అక్కడ ఉండిపోవటం కోసం కాదు మనం ఉన్నది, ప్రకృతి యొక్క నియమాలు మనం అర్థం చేసుకోవటానికి. అది తల ఒగ్గకుండా దాని ప్రకారం మనం చేయకుండా చేస్తున్నాం కనుకే మనకు వచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా కారణం అదే. ఏది జరిగినా అది కరెక్టే. మీరు చాలాసార్లు ఆ కథ విని ఉంటారు. ఒక రాజ్యంలో ఇదివరకు రాజులు మంత్రులకి చాలా దగ్గర సంబంధాలు ఉండేవి, ఫ్రెండ్షిప్పే, పేరుకి ఒకడు రాజు ఒకడు మంత్రి తప్ప. మంత్రికి అలవాటు ఏంటంటే ఏం జరిగినా మన మంచికే అంటూ ఉండాడు. రాజు కూడా ఊరుకుంటూ ఉండే. ఒకసారి రాజు యాపిల్ కోసుకుంటూ ఉంటే చేయి తగింది, అంతా మన మంచికే అన్నాడు. చేయి తగి మిత్రులు కారుతూ ఉంటే మంత్రి ఏమన్నాడు? అంతా మన మంచికే అన్నాడు. ఊళ్ళు మండింది రాజుకి. రాజు కదా, తలుచుకుంటే ఏమైనా చేయగలడు. తీసుకెళ్లి జైల్లో పడేశాడు. పడేశాడు, సాయంత్రం వచ్చా చూస్తానని అన్నాడు. వేటకి వెళ్లాడు. వేటలో పూర్వకాలం కదా, ఓ తాంత్రికుడు పట్టుకున్నారు, మానవ బలి ఇవ్వాలన్నారు. బలి ఇవ్వబోతూ ఉంటే చేతికి కట్టుంది. అంగవైకల్యం ఉన్నవాళ్లు బలులకి పని, నేను అనవసరంగా జైల్లో పడేశాను కదా అన్నది. మంచి జరిగింది రాజా, నీతో పాటు నేను వచ్చి ఉండేవాడిని, నాకేం అంగభంగం ఏం లేదు, నిన్ను బదులు నన్ను బలి ఇచ్చేసేవాళ్లు వాళ్లు. చూసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే మీరు ఉన్న పరిస్థితుల్లోనే అద్భుతమైనటువంటి శాంతి, అద్భుతమైనటువంటి మంచి గ్యారంటీగా ఉంటుంది. మీరు చూసుకోగలిగితే ఆ దృష్టికోణం తర్వాత రావాలి. అది ఎప్పుడొస్తుంది? ముందు ఇది నాకు బాధకరమైనటువంటి పరిస్థితి, నేను ఇక్కడి నుంచి పారిపోవాలి అనేటువంటి నిర్ణయం మీకు ఉండకూడదు. మీరు ఎక్కడుంటే అక్కడే అదే కరెక్ట్. వచ్చాక మీరు నెక్స్ట్ స్టెప్ ఎక్కడికెళ్ళగలగాలి? అందులో ఉన్నటువంటి మంచిని చూడగలగాలి. ఎందుకు మంచిని చూడగలగాలి? మంచిని ఎందుకు చూడాలి? రెండో ప్రశ్న వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ప్రకృతికి మనం ఇచ్చేటటువంటి పేరు ఏంటి అంటే తల్లి అని. తల్లి ఎప్పుడు మంచి చేస్తుంది? శంకరాచార్యులు వాళ్ళు ఇలాంటి కూడా ఏం చెప్పాడు? క్వచిదపి కుమాతాన భవతి. తల్లి ఎప్పుడు కూడా చెడు చెయ్యదు. అంచేత ప్రకృతి మిమ్మల్ని హింసిస్తుంది అంటే, ప్రకృతి మిమ్మల్ని బాధ పెడుతుంది అంటే, మీకు నచ్చని పరిస్థితులు ఉన్నాయంటే ఏదో మీకు చెప్పదలుచుకోండి. గమనించుకోండి దాన్ని. ఏం నేర్పదలుచుకుందో మీరు. చిన్న కుర్రవాడు అడుగులు వేయలేకపోతుంటాడు, మీరేం చేస్తారు? వేలు పట్టుకుంటారు, రెండు అడుగులు వేయించి చేయి వదిలేస్తారు. వదిలేస్తే ఏంటిట, మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? తప్పటి అడుగులు వేస్తున్నాడు, వదిలేస్తాడు, పడతాడు. మీరేం చేస్తారు? మళ్ళా మళ్ళా చేయి పట్టుకుంటాడు, మళ్ళా నడిపిస్తాడు. కాలు నిప్పుడుతూ ఉంటే అడుగు నడవాలనిపించదు. నానా బాధలు పడుతుంటాడు, భలే దొరికారు వీడు నన్ను. కానీ అప్పుడు కనుక ఆ తప్పటి అడుగులు వేయించకుండా ఉంటే ఇప్పుడు మనం నడవము. ఏం నేర్పుతోందో కనుక మీరు నేర్చుకుంటే ఆ పరిస్థితుల్లో మీరు ఉండరు. మళ్లీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకృతిలోంచి సత్ఫలితాలు పొందాలి అంటే, మీరున్నటువంటి పరిస్థితుల కంటే పై పరిస్థితులకు వెళ్లాలి అంటే, కింద పరిస్థితులు మీరు పాస్ అయ్యారు, 7వ క్లాస్ పాస్ అయ్యారు, ఎండాకాలం సెలవులు వచ్చాయి, తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా 8వ క్లాస్కే వెళ్తారు. 7వ క్లాస్ లో ఫెయిల్ అయ్యారు, ఎండాకాలం సెలవులు వచ్చాయి, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ప్రకృతి మీకు ఇచ్చినటువంటి కష్టాలు, ప్రకృతి మీకు ఇచ్చినటువంటి పరిస్థితులు, ప్రకృతి మీకు చుట్టూరా ఏర్పరిచినటువంటి వాతావరణాన్ని మీరు అర్థం చేసుకుంటే ఆ క్షణము నుంచి ఆ పరిస్థితులు మీకు ఉండవు. గ్యారంటీ అది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఇది ఋషిమయ జీవితం అంటే. దీనికి ఏ ఆశ్రమానికి వెళ్ళాలి మీరు? ఎక్కడికి వెళ్ళక్కడ. మీరు ఎక్కడున్నారో అదే బెస్ట్ ప్లేస్. ఆశ్రమంలో అసలు మీ కష్టాలు ఉండవు. ఏమంటే అన్ని అమరుస్తూ ఉంటారు కదా. వద్దు, మీ ఇళ్లల్లో మీరు ఎక్కడున్నారో అక్కడ ఇది అలవాటు చేసుకోండి. అందుకోసం నేనేం చెప్తాను, మీ సమస్యలు నాకు చెప్పకండి అంటే నాకు రాయటం మానేస్తున్నారు. లేకపోతే ఉత్తరం రాసి మిమ్మల్ని బాధ పెట్టామేమో. నాకే బాధ ఉండదు, మీరు అన్ని రాయొచ్చు. నేను చెప్పింది ఏంటంటే ఆ మానసిక స్థితిలో మీరుండండి. రోగం వచ్చింది, బాధపడుతున్నారు, విపరీతమైన బాధగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోండి. కానీ నేను మీకు ఇచ్చే అడిగే రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఆ బాధ ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. అదే డాక్టర్ మందు ఇచ్చాడు తగ్గిపోయింది ఓకే అనుకున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మందు తీసుకోండి, బాధ తగ్గించుకోండి, ఏమీ తప్పు లేదు. అది కూడా ప్రకృతి ఇచ్చినటువంటి వనరులే, డాక్టర్ కూడా ఈ ప్రకృతిలోని భాగమేగా. కానీ నేను చెప్పింది ఏంటి, మీకు వచ్చినటువంటి ఇబ్బంది, మీకు వచ్చినటువంటి బాధ ఎందుకు అసలు వచ్చింది, ఆ విద్య నేర్పటం లేదు మనకి. అన్నీ చదువుతున్నాం, నా అనుభవంలోనే చెప్తున్నాను, మన విద్య ఎంత ఘోరంగా ఉందో తెలియటానికి ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాను నేను. ఇంజనీరింగ్ కాలేజీకి ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి రిజిస్టర్డ్ ఏదో పంపించాను, నాకు గుర్తులేదు ఏంటో ఇప్పుడు, 64లోనాయి. మా నాన్నగారు చెప్పారు పోస్టాఫీస్కి వెళ్ళు రిజిస్టర్ చేయాలా, రిజిస్టర్ తెలుస్తుందో నాకు చెప్పారు ఆయన. కవర్ ఇస్తాడు, కవర్ వేయించు, దాని మీద ఎన్ని స్టాంపులు అంటించాలో వాడు ఇస్తాడు అని. తను పూర్తిగా విధంగా మనం సరే అని తలుపేశాను, వచ్చేసాను, ఏం చేయించేశాను, స్టాంపులు వాడు చెప్పాడు, అతికించేశాను, పోస్ట్ బాక్స్ వాడేశాడు. మా నాన్నగారికి నా మీద అద్భుతమైన నమ్మకం, తిరిగి వచ్చాక అడిగారు ఏం చేశావు, పోస్ట్ బాక్స్ లో పడేసింది. భలే ఇంటర్మీడియట్ చదివాను నువ్వు, పదాలు ఆయన ఇచ్చి పోస్ట్ బాక్స్ లో, మళ్ళా సాధారణంగా పోస్ట్ బాక్స్ లో పడేసిన లెటర్ మళ్ళా తీరు. సరే వాడితో చెప్పుకుని, మా వాడు ఇంటర్మీడియట్ చాలా తెలియని వాడు, ఎలా రిజిస్టర్ చేయాలో తెలియదు వాడికి. మన జీవితం కష్టమయ్యవటానికి కారణం ఏంటంటే జీవించే విధానం మన తల్లిదండ్రులు మనకి నేర్పటంలే. ఏం నేర్పుతున్నారు, పక్క వాడితో పోటీ నేర్పుతున్నాం మనం. ఆలోచించండి, మీరు చేస్తున్నటువంటి ఎంత భయంకరమైనటువంటి తప్పు. ర్యాంక్ వచ్చిందా, ఎంతమందికి ర్యాంక్ వస్తుంది, మీరందరూ లెక్కలు చదివారు కదా, ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది అంటే, మిగతా 30-40 మంది ఉన్నారనుకోండి క్లాస్ అంటే, మిగతా 39 మంది అర్హమేనా, వాట్ నాన్ సెన్స్. మీరు నేర్పాల్సింది కదా, ఏం నేర్పాలి, మీకు సబ్జెక్ట్ వచ్చిందా, విషయం అవగాహన అయిందా, విషయం అవగాహన అయిందా లేదా పర్వాలేదు ర్యాంక్ వస్తే చాలు, ఏమవుతారు అని పైకి వచ్చేయడం. ఈ భావన ఎప్పుడొస్తుంది మీకు, నేను చెప్పినటువంటి ఆలోచన విధానం మీ జీవితంలోకి వచ్చిందా లేదా. మీరు చెప్పిన ఆలోచన విధానాన్ని ఈ విజయదశమి నాడు నుంచి నెక్స్ట్ విజయదశమి నాడు వరకు మీరు ప్రాక్టీస్ లో పెట్టుకుంటే నెక్స్ట్ విజయదశమికి మీరు ఋషిమయ స్థితిలోనే వస్తారు, గ్యారంటీ అది. నాది ఇచ్చంటే నేచర్ కెనాట్ బి రాంగ్. మీరు ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి వృక్షం వస్తుంది. ఋషిమయ విత్తనాలు కనుక మీరు వేసుకుంటే ఖచ్చితంగా మీరు ఋషులే అవుతారు. ఋషులు చెప్పేది అదే, రవిదాస్ చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు. ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం రవిదాస్ గురించి, చెప్పులు కుట్టుకునేవాడు అని మీకు గుర్తుందా, మీలో ఎంతమంది తెలుసు రవిదాస్ చెప్పులు కుట్టుకునేవాడు, వాళ్ళ వృత్తితో సంబంధంగా. కబీర్ దాస్ బట్టలు అల్లుకునేవాడు, వాళ్ళ వృత్తితో సంబంధంగా. ఋషిమయ జీవితం ఎవరు జీవిస్తారో వాళ్ళందరి ముందు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దాసోహం అంటాడు. సత్యసాయి ఏం చదువుకున్నాడు, సిద్ధిసాయి భగవంతుడు తెలియాలి ఏం చదువుకున్నాడు, వెంకటస్వామి ఏం చదువుకున్నాడు, అవధూత చేట అమ్మ ఏం చదువుకుంది, కూరలు అమ్ముకునేది, మాలావధూప పిచ్చమ్మ ఇక్కడే బంగారు దగ్గర ఎక్కడో ఏం చదువుకుని ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం, ఇక్కడ ఇందుకు చెప్పుకుంటున్నాం ఋషిమయ జీవితం. ఆ ఋషిమయ జీవితాన్ని చదువుకున్న వ్యక్తులుగా అవగాహన చేసుకుని జీవించండి. మీరు ఎక్కడ మీరు ఉన్నారో అదే రైట్, ఎందుకు అక్కడ ఉన్నారో తెలుసుకోండి. ఒకసారి కనుక మీరు ఎక్కడ ఎందుకున్నారో తెలుసుకుంటే ప్రతి వాడి జీవితమూ మీకు అర్థమవుతుంది. అది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు భవిష్యత్ వాణి మాస్టర్ని అడగక్కర్లే, ఋషుని అడగక్కర్లే, బాబాని అడగక్కర్లే, మీకే తెలుస్తుంది. చాలా సింపుల్ అది. ఎందుకు అది సింపుల్ అంటే మీకు ఆ డైరెక్షన్ తెలియక, పొద్దున్న నేను 9:30, 9:45 ఇక్కడ లూనా ఎక్కాననుకోండి, ఎవరైనా చెప్పగలడు కాలేజీకి వెళ్తున్నానని. ఇంకో చోట గెలనాలి ఆదివారం కాకపోతే కదా, దానికి మీరు ఎంత దిగదృష్టి కావాలి మీకు. దిగదృష్టి అక్కర్లే, నేను ఏం చేస్తున్నానో మీకు తెలుస్తే చాలు ఇంత కదా. అదేవిధంగా మీరు ఆ దేశకాల పరిస్థితులలో మీరు అక్కడే ఎందుకు ఉండాలి అన్నది మీకు అర్థమైపోయింది అనుకోండి, మీ భవిష్యత్తు మీకే అర్థమవుతుంది. ఆ భవిష్యత్తు కరెక్టే అని కూడా అర్థమవుతుంది మీకు. తమాషా అది, అంతకంటే ఇంకోలాగా జరిగితే మీరు ఇష్టపడరు కూడా. అప్పుడు ఎందుకంటే అది మంచిది అని మనకు తెలిసినప్పుడు లక్ష రూపాయలు ఇచ్చి ఎవడైనా కట్టుపట్టుకుని మన మీదకి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? పరిగెడతాం, అంతేగా పొడి చేస్తానండి. ఇంకోటి లక్ష రూపాయలు ఇస్తాం మా గుండెని పొడు అని, హార్ట్ ఆపరేషన్ ఇప్పుడు నాయన బాగాపుడు ఏం చేస్తున్నాడు వాడు, గుడికి వస్తున్నాడు వాడు, ఎందుకు లక్ష రూపాయలు ఇస్తున్నాను వాడికి? అది కరెక్ట్ కనుక నీకు తెలుసు, అది చేయకపోతే నీకు భవిష్యత్తు లేదు. లక్ష రూపాయలు ఇచ్చి గుండె పొడిపించుకోవటం కంటే ప్రకృతి ఇచ్చినటువంటి చిన్న చిన్న అవరోధాలు అర్థం చేసుకుంటే మంచిదేమో అనేటువంటి జ్ఞానం మీరు అర్థం చేసుకోగలిగితే ఈ హార్ట్ ఆపరేషన్స్ రావు, ఈ బీపీలు రావు, ఈ పైల్స్ రావు, ఏమీ రావు. దృష్టిదోషమే ఇదంతా, మనకు వచ్చేటటువంటి రోగాలన్నీ కూడా దృష్టిదోషమే. దృష్టి సవరింపబడితే మనం ఎక్కడ జీవిస్తున్నామో అదే కరెక్ట్. అంతకంటే పెద్దది ఆలోచించవద్దు అంటే నేను, అంతకంటే పెద్దవి తీసుకెళ్ళటానికే ప్రకృతి మీకు ఆ కష్టాలు ఇచ్చింది అన్నది అర్థం చేసుకోండి. ప్రతి వ్యక్తి ఈజ్ గాడ్ ఇన్ మేకింగ్, వివేకానంద అంటాడు, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వాడు కూడా ఖచ్చితంగా భగవంతుడు అయ్యి తీరవలసినదే, ఇంకో గతి లేదు వాడికి. మానవ శరీరధారి అవటంలో వచ్చినటువంటి కర్మ అనుకోండి, మీ కర్మ అది ఏం చేస్తాను? ఏంటి మీ కర్మ? మీరు భగవంతుడు అవ్వాలి. అవను అంటారు, చావుగొట్టు చెవులు మూసి చేస్తుంది. పిల్లవాడు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడు, తల్లిదండ్రులు ఏం చేస్తారు? చావుగొట్టు చెవులు మూసి మరీ బస్సు ఎక్కిస్తారు. ప్రకృతి అదే చేస్తుంది. మీరు వినరు, చావుగొట్టు చెవులు మూసి, నాయన ఇది తప్పు, నువ్వు కోరుకుంటున్నది భగవద్ లక్ష్య సాధన వైపుకి నీకు ఉపయోగపడదు, ఆగు. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఒప్పేసుకుంటావో ఇంకెందుకు, అదేం చేయదు. అది ఇది ఋషిమయ జీవితం యొక్క రెండు లక్షణాలు. మొట్టమొదటిది ఇది మనం అందరం చేయగలం. ఏంటి మనం చేయగలం? ఒప్పేసుకున్నాం, ఎక్కడున్నాం అక్కడ ఇట్స్ ఓకే, 100% ఓకే. నువ్వు నన్ను ఎలా ఉంచుతావో అలాగే ఉంటాను, నాకు నచ్చలేదు, నిజమే నచ్చలేదు, ఎవరికి నచ్చుతుంది? కానీ నువ్వు నాకంటే తెలియని వాడివి, నువ్వు నాకంటే ఎక్కువ శక్తి సంపన్నుడివి, నీకు నాకంటే ఎక్కువ అవగాహన ఉంది కనుక ఒప్పేసుకుందాం బాధతోనే. ఒప్పేసుకున్నాక మెల్లగా 2-3 నెలలలో మెల్లమెల్లగా నీకే అవగాహన అవుతుంది, అది అలా జరగటం వల్లనే కదా ఈ ఆపద తప్పింది, అది అలా జరగటం వల్లనే కదా ఇది ఈ విధంగా నాకు మంచి జరిగింది అన్నది మీ దృష్టికి రావటం మొదలెడుతుంది. అది ఎప్పుడైతే రావటం మొదలెడుతుంది ఇంకా మీకే ఉత్సాహం వస్తుంది. ఇంకా ఆ రుచి కలిగేంత వరకే కానీ రుచి వచ్చాక ఇంకా మనం ఏం చేయక్కర్లేదు అనేటటువంటి ఆ ఋషిమయ జీవితాన్ని గడుపుతూ ఈ నవరాత్రుల్లో మనం చేసినటువంటి కార్యక్రమాలను కొంచెం అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేయాలో అవగాహన చేసుకోండి. మీకు అందరికీ కూడా నవరాత్రి సాధన చేసిన వాళ్ల కోసమే మాత్రమే కాదు ఇది, ఇట్ ఈజ్ జనరల్ ప్రిస్క్రిప్షన్. మొట్టమొదటి ప్రిస్క్రిప్షన్ మానసిక స్థితి గురించి చెప్పేశాను కదా, ఈ మానసిక స్థితి మాత్రం అందరికీ ఉండాలి. ఏంటా మానసిక స్థితి? యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్. దాన్ని ఏమన్నాడు? శరణాగతి. నువ్వు ఎక్కడ పెట్టావు అక్కడ పెట్టు, నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఏమీ చేయను అనేటటువంటి మానసిక స్థితి. రెండోది నేర్చుకోండి మీరు. ఆ శరణాగతి మానసిక స్థితిలో మీరు ఏమి పొందుతున్నారు, ప్రకృతి మీకు ఏమి నేర్పుతోంది అన్నది అవగాహన చేసుకోండి. మొదట్లో మీకు అర్థం కాకపోయినా 2-3 నెలల్లో మీకు అర్థం అవటం మొదలెడుతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఈ మానసిక స్థితి మీరు ఉంచుకోగలిగితే దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గాయత్రి మంత్రం యొక్క విశిష్టత సుమారు 54 గంటల సేపు నేను మీకు చెప్పాను. నేను కొన్ని లక్షల పుస్తకాలలో దాని యొక్క విశిష్టత గురించి చెప్పబడింది. ఈ 54 గంటల టేపు మీరు వినక్కర్లే, ఆ పుస్తకాలు మీరు వినక్కర్లే, మీరు చేయటం మొదలెట్టండి. ఈత కొట్టడం ఎలా అని ఎన్ని పుస్తకాలు చదివితే ఈత కొట్టడం వస్తుంది? ఏ పుస్తకాలు చదవలేదు నీళ్ళల్లో పడిపోయారనుకోండి ఈత అదే వస్తుంది. ముల్లా నసరుద్దీన్ గురించి చెప్తున్నాను కదా, నేను ఓ సరస్సు వద్దను అందరూ వనభోజనం చేసుకుంటున్నారు, ఓ పిల్లవాడు నీళ్ళలో పడిపోయాడు, అందరూ అయ్యో పిల్లవాడు నీళ్ళలో పడిపోయాడని ముల్లా నసరుద్దీన్ కూడా వచ్చాడు. సరే దూకాడు, ఆ పిల్లల్ని బయటకు తీశారు. వాళ్ళందరూ కూడా ముల్లా నసరుద్దీన్తో అన్నారు, నువ్వు చాలా మంచివాడివి, నీ ఎంత పెద్ద హీరోవి, నువ్వే లేకపోతే అసలు ఇవాళ ఆ పిల్లవాడు ఏమైపోయాడు, అంతా బాగానే ఉంది. కానీ నా ముందు చాలా కోపంతో అన్నాడు అనమాట వాడు. అంటే ఈ ప్రశ్న జవాబు చెప్పండి, నన్ను నీళ్ళల్లోకి అవుట్ చేశాడు. ఇట్ డజంట్ మ్యాటర్. పుస్తకాలు మీరు చదివినా చదవకపోయినా డజంట్ మ్యాటర్. దూకేయండి. దూకిస్తే ఏమవుతుంది అర్థం చేసుకోండి. ఆ మంత్రం యొక్క గొప్పతనం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10-15 వందల మంది నోబెల్ లారియట్స్ రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి రహస్యం ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది వేదా ఇన్స్టిట్యూట్ మహేష్ యోగి గాయత్రి మంత్రం యొక్క అక్షరాల కూర్పు ఎలా ఉంది అంటే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని విషమయ జీవితం వైపు తోస్తుంది. అది ముల్లా నసరుద్దీన్ని తోసినట్టు పాపం. అందులో ఆ కథ చెప్పిన కథలు చాలా ఇంపార్టెంట్. అనిపిస్తాయి చిన్న కథలని, వాడికి ఇష్టం లేదు దూకటం, చేయగలిగేదేం లేదు, తోస్తుంది అది. అలాంటి పరిస్థితులు కల్పింపజేస్తుంది. అలాంటి పరిస్థితులు కల్పింప చేయటమే కాకుండా మనకి అననుకూలమైనటువంటి, మనకి అననుకూలమైనటువంటి అంటే ఏంటి, మనకి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చేయటం, మనకి మెడికల్ ఎంట్రన్స్ లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చేయటం, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ఇంటికి వచ్చేసి వాచ్మెన్ గా ఉండటం, ఇవంతా జరగవు, ఇవేమీ జరగవు. అలాంటివి జరుగుతాయని నేను చెప్పటం లే. కానీ ఏం జరుగుతాయి, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు మీకు అనుకూలంగా ఉంటాయి. అది కూడా ఈ గాయత్రి మంత్ర సాధన వల్ల మీకు లభిస్తుంది. మీకు తెలిసినా తెలియకపోయినా ఆ మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేసుకుంటూ ఉంటే, గాయత్రి మంత్రం ఎందుకు చెప్తున్నాం, మిగతా మంత్రాలలో మీరు దాన్ని సవ్యంగా ఉచ్చారణ చేయలేకపోతే కొన్ని ఇబ్బందులు రావచ్చు, ప్రమాదాలు జరగవు, మీరు అనుకున్నంత తొందరగా ఫలితాలు రావు. కానీ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, మీరు ఎలా చేసినా అది ఫలితాన్ని ఇస్తుంది. ఆ కూర్పు అలా చేసే ఋషుల యొక్క అద్భుతమైనటువంటి రీసెర్చ్ అది. పేర్లు మీరు విన్నారు కదా, విష్ణు పేర్లు గాయత్రి మంత్రం అని కాదు, ఉన్నటువంటి మామూలు సైంటిస్టులు వాళ్ళందరూ కూడా. ఉంచేత మీరు ఇంటికి వెళ్ళగానే పొద్దున్న సాయంత్రం కనీసం 1 గంట సేపు గాయత్రి మంత్రోచ్చారణ చేసుకుంటాను అనే నిర్ణయం తీసుకోండి. టైం లేదు మాస్టారు, అబద్ధం అది. టైం ఉంది మీకు, టీవీ చూడటానికి టైం ఉంది కదా, పక్క వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి టైం ఉంది కదా, ఆ టైం దీనికి ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ఆ టైమే మీరు టీవీ చూసే టైము, పక్క వాళ్ళల్లో లోపాలు చూసే, మిగతా టైం వద్దు. చూడండి మీకు 2 గంటల టైం కాదు, 5 గంటల టైం ఉంటుంది. టైం లేదంటే నేను ఎలా ఒప్పుకుంటా, ఇవ్వండి నాకు తెలుసు కదా నేను చేసే పిచ్చి పని. 4 లక్షలు ఇప్పుడే చెప్పాయి కదా, నేనేం చేస్తూ ఉంటానో అందరూ అదే చేస్తూ ఉంటారు, పైకి కిందకి అంతే తేడా. అంచేత ఖచ్చితంగా రోజుకి 2 గంటల పాటు గాయత్రి మంత్ర జపం చేసుకోండి. ఇందుకు నేను అది ఇన్సిస్ట్ చేస్తున్నానో అర్థం చేసుకోండి. 24 కోట్ల సంవత్సరాలు తర్వాత ఈ 1.5 సంవత్సరాలు ప్రకృతిలో వచ్చాయి. ఈ సమయము మళ్లీ 24 కోట్ల సంవత్సరాల కంటే ముందు రాదు. మీ ఇష్టం, మీకు టైం లేదు కనుక ఈ 1.5 సంవత్సరాలు వదిలేసుకుంటే ఖచ్చితంగా మళ్ళా 24 కోట్ల సంవత్సరాలు మీరు వెయిట్ చేయాల్సిందే. మీ ఇష్టం అని చెప్పే కదా, ఇందులో బలవంతం ఎవడు చేయలేడు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో బలవంతం ఏం చేయగలం, కూర్చోపెట్టి తాళ్లు అవి వేసి కట్టినా మీరు జపం చేయకపోవచ్చు. అడవిలో ఉంచిన శత్రువుల మధ్య వచ్చిన అగ్ని మధ్య ఉన్నా జపం చేసుకోవచ్చు. మీ దుర్గాసప్తశతిలో అదే చదువుతాం కదా. అంచేత మీ మనస్సు దానికి ట్యూన్ చేసుకోండి, ఇంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని చెప్పినా పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నామంటే మన బుద్ధి ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ లెవెల్లో ఉందన్నమాట, సిగరెట్ కాల్చే లెవెల్లో ఉందన్నమాట. కలుస్తూనే ఉన్నాగా, అబద్దమే కాదు అది. అంచేత బుద్ధిని కొంచెం సమదాయించుకోండి. ఎలాగో అలాగా ఎలా అయినా సరే మీరు కష్టపడి పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట నిరంతరము గాయత్రి మంత్ర జపం పెదవిని కలుపుతూ పైకి చేసుకోండి. నా దగ్గర ఒక కొవ్వొత్తుంది చదువుకుంటున్న పుస్తకం, మీ దగ్గర ఒక కొవ్వొత్తుంది మీరు పుస్తకం చదువుకుంటున్నారు, 10 మంది చదువుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్క కొవ్వొత్తు పెట్టుకుని. ఒక కొవ్వొత్తులు అయితే ఎంత ఉంటుంది? కానీ ఆ పది మంది పది కొవ్వొత్తులు ఇక్కడ తెచ్చిపెట్టుకుని వాళ్ళు చదువుకునే చదువుకుంటే ప్రతి ఒక్కడికి ఎంత వెలుతురు వస్తుంది? పది కొవ్వొత్తులు వెలుతురు వస్తుంది కదా. చేసుకునే జపం ఏదో అందరూ కలిసి చేసుకోగలిగితే, సామూహికంగా చేసుకోగలిగితే ప్రతి వాడికి అన్ని రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. సింపుల్ లాజిక్ అది. అంటే మేము కలవలేం మాస్టారు, సినిమా హాల్లో అన్ని వేల మంది కలవగలుగుతున్నారు ప్రతి మూడు గంటలకి, ఎలా కలవగలుగుతున్నారు? టైం లేదు, కలవలేము, ఏం అనేది నేను చెప్పగలను కానీ మిమ్మల్ని బలవంతం ఏం చేయలేను కదా. ఈ విషయం అవగాహన ఉన్నటువంటి వాళ్లైనా కలవలేకపోతే, కలిసి సామూహికంగా జపం చేసుకోలేకపోతే సామూహికంగా పైకి చేయండి. ప్రతి ఒక్కడికి పది మంది కలిసి చేశారనుకోండి, ఒక్కొక్కడికి పది గంటల మంత్రం జపం ఎఫెక్ట్ వస్తుంది. న్యాచురల్ ఇది, ద లా ఆఫ్ యావరేజెస్. నేను మా ఇంట్లో నేను చేసుకుంటాను, భారత జాతి నాశనం అయింది అందువల్ల. దేవాలయాలు పెట్టింది ఎందుకు అంటే దేవాలయాల్లో సామూహికంగా సాధన చేసుకుంటారని. పండుగలు పెట్టింది ఎందుకు అంటే సామూహికంగా పండుగలు చేసుకుంటారని. నేను మా ఇంట్లో విజయదశమి ఎలా మాస్టారు? అసలు మీ ఇంట్లో చేసుకోమని ఏ ఋషి చెప్పాడు? ఇంట్లో చేసుకోము, పండుగలు ఎప్పుడో కూడా సామూహికంగా చేసుకోవాలి. ఉత్సవాలు అవి. ఉత్సవాలు అంటే ఏంటి? ఇంట్లో చేసుకునేవా? సామూహికంగా చేసుకోవాలి. కానీ సామూహికంగా ఏం చేసుకోవాలి? పండుగ వచ్చేసరి కల్లా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అవుట్. మామూలుగా అయితే ఇంత పిండి వంటి పడేస్తారు, సరిపోతుంది ఆ రోజు పిండి వంటలు అవి అంతా చేసుకుని. అసలు దేనికోసం అయితే ఆ పండుగ ఏర్పడిందో అది మర్చిపోతాం. సామూహికంగా ఉంటే ఆ ప్రమాదం రాదు కదా. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం కదా, విజయదశమి యొక్క ప్రాముఖ్యత ఏంటో. అంచేత రెండు గంటలు రోజుకి గాయత్రి చైతన్యం కాకుండా నేను మీ నుంచి కోరుకునేది, కొంచెం మీరు సాహసం చూపించగలిగితే కొంచెం ఋషుల యొక్క ఆవేదనను అర్థం చేసుకోగలిగితే కలిసి జపం చేసుకోండి, ఒంటరిగా చేసుకోకండి. వీలైనంత వరకు ఎంత ఎక్కువ మంది కలవగలిగితే అంత ఎక్కువ మంది కలవండి. కలవని చూసుకున్నాను కదా మాస్టర్, నేను కలవలేకపోయినా చేత మానేశాను. మళ్ళీ అదొద్దు, కలవలేకపోతే ఒంటరిగానే చేసుకోండి. అర్థమైంది కదా? ఇది మొదట నేను మీ నుంచి కోరుకునేది. రెండోది మీ నుంచి నేను కోరుకునేది ఏంటి అంటే, ఎప్పుడో అప్పుడు టైం తీసుకుని వారంలో కనీసం 4 గంటల పాటు ఈ విషయం మీద సాహిత్యాన్ని మీరు అధ్యయనం చేయాలి. 4 గంటలు వారంలో ఎప్పుడో స్టడీ, స్వాధ్యాయం ఈ విషయాల మీద కానీ, దీనికి సంబంధించిన దాని మీద కానీ. ఏం చదువుకోవాలి, ఎలాంటివి చదువుకోవాలి అనే డౌట్ ఉంటే మన మ్యాగజైన్స్ మనకున్నాయి. ఎప్పుడు ఏం చదువుకోవాలో అవి చదువుకోవచ్చు. ఇది కాకుండా చాలా మంచి మంచి పుస్తకాల గురించి నేను చెప్తూ ఉంటాను మీకు. ఆ పుస్తకాలను మీరు చదువుకుంటూ ఉండండి. ఇంటికి వెళ్లి చేయాల్సిన పనులు ఇంతే. ఋషిమయ జీవితము, మానసిక స్థితి ఉంచుకోవటం, రోజుకి కనీసం 2 గంటలు జపం చేసుకోవటం, వారానికి కనీసం 4 గంటలు మీరు ఖచ్చితంగా చదువుకోవటం. 4 గంటల టైం ఎక్కడి నుంచి వస్తుంది మాస్టారు? ఇంత మంచిదాన్ని మీకు టైం రాలేదంటే మీరు నిజంగా త్యాగశీలువే. మీ అంత త్యాగధనులు ప్రపంచంలో ఎవరు ఉండరు, మీకు జోహార్లు. ఇక్కడ మనం పూర్ణాహుతి చేసుకోబోతున్నాం. ఈ పూర్ణాహుతి చేసుకుని అగ్ని ప్రజ్వలన ముందు ఒక చిన్న సంస్కార కార్యక్రమం, అక్షరాభ్యాసం, అన్నప్రాసనం, అక్షరాభ్యాసమే కదా. ఇంచేత ముందు యజ్ఞ కార్యక్రమం మనం మొదలెడతాం. యజ్ఞ కార్యక్రమం మనం మొదలెట్టిన తర్వాత అగ్ని ప్రజ్వలన చెయ్యం. మనం చేయకముందు అక్షరాభ్యాస కార్యక్రమం పూర్తి చేసుకున్నాక యజ్ఞం మొదలెడతాం. మనం మామూలుగా కూర్చోండి. ఈ యజ్ఞ కార్యక్రమంలో ఈ 9 రోజుల పాటు మనం చేసినటువంటి కార్యక్రమం మీకు గుర్తుంది కదా, అచ్చు అలాగే చేస్తాం. ఈ కార్యక్రమంలో చాలా మందికి అనుమానం ఎప్పుడొస్తుందంటే గాయత్రి మంత్రం కదా, వెళ్లి వెళ్లి దుర్గా మహత్యం ఎలా వచ్చేసింది, దుర్గా సప్తశతి ఎలా వచ్చేసింది, దుర్గా సప్తశతిలో ఉండేటటువంటి మంత్రాలు గాయత్రి సాధనకి ఏమీ తేడా లేదు. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది ఏ విధంగా తేడా లేదు, యజ్ఞ కార్యక్రమంలో మంత్రాలు మీరు కాస్త జాగ్రత్తగా వింటూ ఉంటే మీకే అర్థమవుతుంది. మొదలెడదాం. ఓ చేసే ముందు జగద్గురువు మనకి మార్గదర్శనం చేస్తున్నటువంటి ఋషి కూటమి రెండు శ్లోకాలలో వాళ్ల బాధ్యత మనకి అందజేశారు భగవద్గీతలో. దానికి తగినట్టు కనుక మనం ప్రవర్తిస్తే, మన జీవితాలను దానికి తగినట్టు కనుక మనం మార్చుకుంటే, మీ యొక్క సంపూర్ణ బాధ్యత నాది అనేటటువంటి ఒక వాగ్దానం ఉంది అక్కడ, ఒక ప్రామిస్. మామూలు మనుషులే ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేస్తే, ఒక వాగ్దానం చేస్తే దాన్ని శాయశక్తిగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి జగద్గురువు సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞాని అయినటువంటి జగద్గురువు కనుక ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. కానీ మన వైపు నుంచి ఆయన చెప్పినటువంటి కండిషన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ చెప్పినటువంటి నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి కండిషన్స్ ను నేను నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. మనం మనుష్యులమే, మానవ మాత్రులమే, మనమేమి అతీంద్రియ శక్తి కలిగినటువంటి ఋషి సత్తములం కాదు కనుక నా ప్రయత్నంలో మాత్రము నేను లోపము చెయ్యను అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ మీరు చేసుకోండి. మనసులోని పైకేం చెప్పకలే. శాయశక్తుల నాకు చేత కాకపోతే వేరే విషయం, తెలిసి మాత్రము నేనేమి చేయను. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చదవబోయేటటువంటి భగవద్గీతలోని రెండు శ్లోకాలలో చెప్పబడి ఉన్నదో ఆ విధంగానే నేను నా జీవితాన్ని మలుచుకుంటాను. ఏమని చెప్పాడు అక్కడ? మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమి. నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి కనుక ప్రియోసిమి. ఆ జగద్గురువు చెప్పినటువంటి మాటలు అవి మీకు కూడా వర్తిస్తాయి. ఎవడు ఆ క్లాసులో జాయిన్ అవుతాడో ఆ క్లాసులో వాళ్ళకి చెప్పినటువంటి వాగ్దానం ఇది. మీరు ఆ క్లాసులో జాయిన్ అవుతారా లేదో అన్నది మీ ఇష్టం అది. కానీ పూర్ణహుతి వేసుకుంటున్నప్పుడు నా యొక్క ఈ సాధన, మీ అడుగుజాడల్లో నడిచేటటువంటి చేసినటువంటి ఈ సాధన నా జీవితము, నా సర్వస్వము కూడా ప్రపంచానికి ఒక మార్గదర్శకముగా మారి ఏ విధంగా కావాలి? మన్మనాభవ, నా మనస్సుని మీ మనస్సుని నాలోని ఉంచుకో. మద్భక్తో, నా యొక్క భక్తుడే కా. మద్యాజీమాం మనస్సును, నాలోనే జీవించు, నాకే నమస్కారం చేయి. మామే వైశ్యసి, నన్నే పొందుతావు. సత్యం తే, ఇది సత్యము. మరి అలాంటి సత్యమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు నా జీవితం ఎలా ఉండాలి, నేనేం చేయాలి నాకు తెలియదు. తెలియకపోతే నేను చెప్తానన్నాడు అర్జునుడికి. ఏం చేయాలో అర్థం కాలే. ఎదురుకుండా కనిపిస్తున్నది వాళ్ళ బంధువులే. ఆయన్ని ఎత్తుకుని గోరుముద్దలు తినిపించినటువంటి తాతయ్య ఎదురుకుండా నుంచునున్నాడు భీష్ముడు. నిన్ను నా అంతటి వాడిని చేస్తాను అనేటటువంటి ద్రోణాచార్యుడు ఎదురుకుండా నుంచునున్నాడు. బంధువులందరూ నుంచునున్నారు. ఏం చేయాలి? శాస్త్రాలు, సమాజము, మానవత్వము ఏమి చెప్తుంది అంటే వాళ్లతో యుద్దం చేయకూడదు అని. మరి నాకు ఈనాటి దేశకాల పరిస్థితుల్లో ఈ కలియుగంలో మార్గదర్శకు లేరు. నేనేం చేయాలో నాకు ఎవరు చెప్తారు? గాధడాపులకు నేనే చెప్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. పైన చెప్పింది మనం చేయగలిగితే, మనం ఏం చేయాలో అనేటటువంటిది ఆయన స్వయంగా చెప్తాడు వచ్చి. మీరేం నిర్ణయించుకోక్కర్లే, ఇది ఉచితమా, ఇది అనుచితమా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఈ దేశకాల పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఏం చేయాలి అనేటటువంటిది నేను నిర్ణయించుకోక్కర్లేదు. నిర్ణయించుకుని చేయవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఆయనదే, ఆ జగద్గురువుదే. ఆ అగ్ని రూపంలో మన ముందు ప్రత్యక్షమైనటువంటి ఆ జగద్గురువు యొక్క శరణు నేను కోరుతున్నాను. మూడు సార్లు ఆ శ్లోకాన్ని చదువుతాను. మనస్సులో ఆ శరణాగతి, మీ బాధలు, మీ శారీరకమైనటువంటి బాధలు, మానసికమైనటువంటి బాధలు, వ్యక్తిగతమైనటువంటి బాధలు, సమాజపరమైనటువంటి బాధలు ఏవి ఉన్నావన్నీ గుర్తు చేసుకోండి. ఏవి తొందర లేదు, శాంతంగా హాయిగా మీ చేతిలో ఉన్నటువంటి ఆ పూర్ణాహుతికి సంబంధించినటువంటి పదార్థంలోకి. మీరు అనుకుంటే చాలా అవే వెళ్తాయి, మీరేం ఆ పదార్థంలోకి ఏం చేసుకోక్కర్లేదు. పూర్తిగా ఎవరికి వాళ్ళు నిశ్చింతగా మూడు సార్లు నేను ఆ శ్లోకాన్ని చదువుతూ ఉంటాను. ఈ లోపల అన్ని అనుకోండి, ముందు వ్యక్తిగతం, తర్వాత కుటుంబంలో వ్యక్తులు, తర్వాత సమాజము. పూర్తిగా ఆర్తితో అంతా నేను మీకు వదిలేశాను. ఆ సర్వ సమర్పణ చేసుకుని వదిలేయండి ఆ గురువుకి. ఇంత విశాల విశ్వాన్ని నడుపుతున్నటువంటి వాడు, ఇంతటి మీ సమస్యలు ఆయనకి ఎంత అసలు, మీరు చేయనిస్తేగా ఆయన్ని. నేను ఈ క్షణం నుంచి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, నేను మాత్రము సంపూర్ణ శరణాగతి. కళ్ళు మూసుకుని ఆ మానసిక స్థితిలో ఉండండి. ఆ ఆహుతి వేస్తున్నప్పుడు మీ బాధలు, మీ వ్యధలు, మీ కోరికలు అన్ని ఆయనకి సమర్పించేయండి. ఆయన కంటే అతి దగ్గర ఆ చుట్టం మనకు లేదు. త్వమేవ మాతా జపిత త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. సర్వధర్మాన్ పరిత్యజ్య